ఘటిత మిందు పుష్పోల్లసత్. అంతేకాదు, ఇదివరకు సర్పం జడకు బంధించాడు, ఇప్పుడు చిన్న జడ అందంగా కిరాతుడికి ఎంత ఉండాలి అంత దాని చుట్టూ ఒకటి చుట్టుకున్నట్ట, అదొక పూలదండట. ఏమిటయ్యా పూలదండ అంటే, ఇదివరకు తాను పెట్టుకున్నటువంటి గంగ ఉందే దాన్ని ఒక చిన్న లతాగ్రథిత మౌలికం, అది పుష్పోల్లస లతాగ్రథిత మౌలికం, దాన్నే తీసుకుని చుట్టుకున్నట్ట. మళ్ళీ లలిత నేత్ర రక్తోత్పలం, ఎర్రని కళ్ళుట, ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఆ నేత్రాలు వాళ్ళ ఎర్రదనం కూడా కనిపిస్తుంది అందులో. లలిత నేత్ర రక్తోత్పలం, ఎర్ర కలువలు అంటే కళ్ళతో ఉన్నాడు. పైగా ఆ కిరాతులు వాళ్ళు మంచి ప్రతాపమూర్తులుగా ఉంటారు కనుక ఎర్రని జీరల కళ్ళు ఉంటాయి అది, కనుక ఆ స్వామి అలాగే గోచరిస్తున్నాడు. సచాపశర భీషణం, అద్భుతమైన విల్లు అమ్ములు పట్టుకున్నాడు. సమణిమంత్ర సిద్ధిక్రియం, అనేక మణిమంత్రాలు సిద్ధులు ఆయనకు వచ్చన్నాడు. బోయలకి చాలా తెలుసండి, వాళ్ళు కొన్ని కొన్ని జంతువుని కట్టకు పెట్టగలరు, అంటే వేట విద్య చాలా ఉంది. దీని గురించి తెలియాలి అంటే అల్లసాని పెద్ద మనుచరిత్రలో గద్యంత రచిస్తాడు, చదవండి. వేట విద్య, ఒక విద్యను ఆధారం చేసుకుని అనేక విద్యలు డెవలప్ అవుతాయి. వేట అనే దాన్ని ఆధారం చేసుకుని ఎన్ని డెవలప్ అయ్యాయంటే, ఒక్కొక్క జంతువుని ఒక్కొక్కలాగా బంధించాలట, కొన్ని జంతువుల్ని సంగీతంతో బంధిస్తారట. అందుకు వేటగాళ్ళ దగ్గర వేణువులు మొదలైనవి ఉంటాయి, వాటితో లేళ్ళు మొదలైనవి బంధిస్తారట వాళ్ళు. కొన్ని దగ్గర వాళ్ళ దగ్గర మణులు ఉంటాయి, ఆ మణులు చూపించుకున్నట్టు కంట్రోల్ చేస్తారు. ఎంత భయంకరమైన జంతువైనా మణులు చూడగానే కంట్రోల్ అయిపోతుంది. ఉదాహరణకి సర్పాలు లాంటివి, కొన్ని చోట్ల మంత్రాలు కూడా వాడతారట. ఏం వాళ్ళకు కూడా మంత్రాలు ఉన్నాయంటే వాళ్ళు వేద మంత్రాలు చెప్పకపోవచ్చు. వాళ్ళు శబరులు, శబరులు అంటే ఈ కిరాతులు, వీళ్ళ దగ్గర ఉన్న మంత్రాలని శాబర మంత్రములు అని అంటారు. వాళ్ళ మంత్రశక్తి ఎంత గొప్పదంటే, వాళ్ళు నక్షత్రాలు పెట్టాలంటే పంచాంగాలు తిరగేరు, తిరగేసిన అదో ప్రమాదం లేండి. ఒకడొక తిది చెప్తాడు, మరొకటి తిది చెప్తాడు, ఈ ఇద్దరు పండితులు ఒకటి చెప్పరు, అదో గోళ. సరే, మొత్తానికి వాళ్ళ విద్య ఇప్పుడు అవన్నీ పోయాయి, ఎందుకంటే మనం నాగరీకత నేర్పి వాళ్ళ విద్యలు వాళ్ళు లేకుండా చేసాం. మనం ఇటు ఈ విద్యలు ఎలాగో లేకుండా ఉన్నాయి, అసలు విద్యలే కావు ఇవి, ఉండవలసిన విద్యలు లేకుండా చేసాం. కానీ పూర్వం ఎలా ఉన్నాయంటే, గొరకొయ్యులని వాళ్ళు ఆకాశంలో నక్షత్రాలు గమనం, మీరు పెట్టుకునే రేవతి ఈ పేర్లు వాళ్ళు అనకపోవచ్చు, కానీ ఈ నక్షత్ర మండలాలు వాటిని బట్టి వాళ్ళు సమయం చెప్తారు. ఫలానా నక్షత్ర మండలం ఆకాశంలో ఫలానా స్థితిలోకి వచ్చేటప్పుడు అక్కడ రాయి మీద నువ్వు కర్ర నిలబెట్టినా అది పాతుకుపోతుంది అని ముహూర్తం పెడతారట వాళ్ళు. అక్కడ రాతి మీద కర్ర పెట్టినా అది పాతుకుపోతుంది, అలా ముహూర్తం పెట్టగలరు. అలాంటి విజ్ఞానం వాళ్ళ దగ్గర ఉందండి. ఇవన్నీ తెలియాలి అంటే తెలియడానికి ఏం మిగుల్చుకుందాం? విద్యలు ఎప్పుడు పుస్తకాల్లో మిగుల్చుదామని కూడా పెద్ద తప్పు. విద్యలు మనుషుల ద్వారా నిలబడాలి. అందుకే మన దేశంలో ఏం చేశారంటే, ప్రతి మనిషిని ఒక విద్యాలయంగా మార్చారు. అందుకే విద్యలు నడిచే మానవుల రూపంలో ఉండేవి. పుస్తకాల్లో చూసి చెప్తానండి, చూసి చెప్తావా? పుస్తకంలో ఉండేది విద్య, నీలో ఉండాలి విద్య. అందుకే మనది శృతి, అలాగొచ్చే విద్యలు. ప్రతివాడు ఒక్కొక్కడు కూడా ఆ విద్యకి వాడే ఆధారంగా ఉండేవాడు. అలాంటివి క్రమక్రమంగా మనం పోగొట్టుకున్నాం. కానీ మీకు ప్రాచీన గ్రంథాలు చదివితే ఇవన్నీ తెలిస్తే, ఇంకా కావాలంటే విశ్వనాథాచార్య నవళ్ళు చదవండి, ఇంకా చాలా తెలిస్తే ఆ మహానుభావుడు ఎంత పెట్టాడో ఒక్కొక్కటి కూడా ఈ వేట విద్య గురించి. అంత ఉందని మాత్రం చెప్తున్నాను. అందుకు మణిమంత్ర ఔషధాలన్నీ వాళ్ళకి తెలుస్తాయండి, ఎవరిని ఎలా బంధించాలి, జంతువుని ఎలా చేయాలి. శాబర మంత్రములు చాలా ఉన్నాయి, వాటిలో మీకు ఈ బీజాక్షరాలు ఏమి ఉండవు, ఆ శబ్దములే ఆశ్చర్యంగా ఉంటాయి, వెంటనే ఫలిస్తాయి అవి. అయితే అవే బాగున్నాయేమో అని మరి అనుకోవచ్చు, అవి కేవలం ఇలాంటి వాటికి పనికొస్తుంటాయి. శమణి మంత్ర దివ్య ఔషధం అవన్నీ కలిగినటువంటి వాడు. పది సిద్ధిక్రియం, రకరకాల సిద్ధులు పొందే క్రియలు వాళ్ళకి తెలుసు. కానీ మణి మంత్ర సిద్ధిక్రియలు తెలిసిన పోయేవాడు వీడు, అంటే అందరు పోయే వాళ్ళకి ఉన్నట్టే ఈయన గారికి ఉన్నాయి. కానీ ఈయన దగ్గర మణిమంత్ర సిద్ధులు అంటే సామాన్యం కాదండి, ఈయన సర్వమంత్రస్వరూపుడు. అందుకే వైదిక శాబరా జనేక మంత్రస్వరూపాయ అని శివుడికి వస్తుంది. వైదిక ఆర్ష శాబరా జనేక మంత్రస్వరూపాయ, వైదిక మంత్రములు, ఆర్ష మంత్రములు, శాబర మంత్రములు అన్ని శివస్వరూపములే. ఎందుకంటే శబ్దములని ఆయన రూపాలే కదా. ఇక్కడ వైదిక ఆర్ష శాబరా అని మూడెందుకు చెప్పారంటే, వేద మంత్రములు ఒకటి, తంత్ర శాస్త్రాల్లో చెప్పబడ్డ మంత్రములు అవి ఋషులిచ్చినవే కనుక వాటికి ఆర్ష మంత్రములని పేర్లు. ఇప్పుడు శ్రీ విద్యాధులన్నీ కూడా తంత్రశాస్త్ర మంత్రములు, ఇవి ఆర్షములు. దాని తర్వాత శాబర మంత్రములు అవి, కానీ వైదిక ఆర్ష శాబర లేదా వైదిక తాంత్రిక శాబర అని మూడు రకాల మంత్రాలు ఉంటాయి. అవన్నీ ఎవరు? ఈయన స్వరూపాలే. అందుకే ఇక్కడ ఈ ఆదికిరాతుడు మాత్రం కేవలం శబర మంత్రాలు తెలిసిన వాడు మాత్రమే కాదయ్యా, స మణిమంత్ర సిద్ధిక్రియం ధనంజయ జయం, ధనంజయుణ్ణి జయించిన వాట, అంటే అర్జునుణ్ణి ఓడించినటువంటి కిరాత రూపం. అలాంటి ధృత కిరాత వేషం భజే, కిరాత వేషాన్ని స్మరించారు. మరి ఈ కిరాతుడిని తెలుగు కిరాతుడు చేద్దాం ఇప్పుడు. తెలుగు కిరాతుడు అంటే తెలుగువాడు రాసిన పద్యం. తలపై జాబిలి నెమ్మి పించేయము వేద శ్వానముల్ ముందు అమ్ములునున్ముమ్మున వింటి వద్దయుక రాంభోజాత యుగ్మంబునన్ మలరా కూతురు బోయసాని వెనువెంటన్ రాగ నానామృగమ్ముల వేటాడు పులిందరాజు నెద సంప్రార్థింతు విశ్వేశ్వర మయామృగమ్ముల వేటాడు పులిందరాజు నెద సంప్రార్థింతు విశ్వేశ్వర. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్తున్నారు ఇక్కడ, తలపై జాబిలి నిమ్మిపించేయము, నెమలిపించే పెట్టుకున్నట్టు. ఇక్కడ వేదశ్వానముల ముందు, వేదములు వేట కుక్కల్లో ముందున్నాయి. అమ్ములను ముమ్మన వింటి బద్దయు, ఆయన పట్టుకున్నటువంటి ధనుస్సు అమ్ముల పొదులు ఏమిటయ్యా అంటే ముమ్మన వింటి బద్ద, త్రిశూలమే అలాగే మారిపోయింది. అమ్ములును ముమ్మన వింటి బద్దయు కరాంభోజాత యుగ్మంబునన్, ఆ ప్రక్కన ఆవిడుందిట మలరా కూతురు బోయసాని, కొండలరాజు కూతురు కనుక తగిన వేషం. మలరా కూతురు బోయసాని వెనువెంటన్ రాగా, వస్తూ మృగాలను వేటాడుతున్నట్టు. ఏమిటా మృగములు? మయామృగమ్ముల వేటాడు పులిందరాజు నెద సంప్రార్థింతు విశ్వేశ్వర. అందుకే కిరాతుడి దగ్గరికి వెళ్ళకు ఒళ్ళు చీరేస్తాడన్నాడే, చీరేస్తాడు మహానుభావుడు. అజ్ఞానం అన్ని మాయని చీరేస్తాడు, చీల్చేస్తాడని చెప్పేటువంటి కిరాతమూర్తికి మనం నమస్కారం చేసుకుని ఇప్పుడు మరొక స్తోత్ర గుచ్చంలోకి వెళుతున్నాం. ఇవి 8 శ్లోకాలు, ఇవి గుత్తి చిన్న చిన్నవి. ఇప్పుడు చెప్పబోయేది అష్టమూర్తి స్థుతి. మనం కర్ణామృతాన్ని ఎలా నిర్ణయించుకున్నామంటే ముఖ్యమైనవి సారవంతమైనవి ఏవి వదలలేదు, ఆ మొత్తం తీసుకున్నాం మనం. సాధకుడికి ఇది వినడమే నాకు సాధన అని కూర్చున్న వాడికి సంపూర్ణ శివానుగ్రహం లభించే పద్ధతిలోనే దీని అంతటినీ సమకూర్చుకుని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకు పంచాక్షరి గుచ్చం, సంకీర్తన గుచ్చం, నటరాజు గుచ్చం, ఒక్కొక్క భాగాలు మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు వస్తున్నటువంటిది అష్టమూర్తి స్థుతి. అష్టమూర్తి స్థుతులు మనకి వశిష్ఠకృతంగా, దూర్వాస మహర్షికృతంగా చాలా ఉన్నాయి, కానీ చాలా క్లిష్టమైన పదజాలంతో ఎంతో అర్థం చేసుకోవాల్సిన భావాలతో ఉన్నాయి. అష్టమూర్తి స్థుతి చేసిన వాళ్ళలో మనకి కాళిదాస మహాకవి కూడా తన నాటకాల నాంది శ్లోకాల్లోనే చెప్తాడు. యా సృష్టి సృష్టి రాజ్య అవగత విధిగతం ఇలాంటి అభిజ్ఞాన శాకుంతలంలో చెప్తాడు, మాళవికాగ్రమిత్రంలో చెప్తాడు, ఇవన్నీ వివరించారు ఆయన. శంకర భగవత్పాదులు వారు కూడా ప్రత్యేకించి అష్టమూర్తి స్థుతి చేయడమే కాకుండా నీకు మోక్షం కావాలంటే ఈశ్వరుడు అష్టమూర్తి అనే ఎరుకతో జ్ఞానం సాధన చేయి, అప్పుడు నీకు మోక్షం వస్తుందని దక్షిణామూర్తి స్తోత్రంలో చివరికే చెప్పారు. భూరంభాంసంలో నిలోంబర మహర్నాతో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యశ్యైవ ముత్యష్టకం నాణ్య కించన విద్యతే విమృష్టాం యస్మాత్ పరస్మాత్ విభోహ తస్మై శ్రీ గురు ముత్తయ్యే నమయిదం శ్రీ దక్షిణామూర్తయ్యే. అక్కడితో ఆకుండా మనకి ఎప్పుడు చెప్పుకున్న విషయాన్ని స్మరించుకుంటూ ఉపదేశారంలో రమణులు వారు చెప్పినది జగత ఈషధీయుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజనం. నీకు బ్రహ్మజ్ఞానం లభించాలి అంటే నువ్వున్న ప్రపంచమంతా ఈశ్వర స్వరూపని భావన చేయి. ప్రపంచం అంటే నీ అనుభవానికి వచ్చేది. నీ అనుభవానికి వచ్చే వస్తువులన్నీ ప్రధానంగా 8 పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, యజమాని అని చెప్పబడితే 8. యజమాని అంటే అసలైన అర్థం యజ్ఞము చేయువాడు. యజ్ఞము చేయువాడంటే 7 ముందు తెలిసే కదా, సర్వం శివుడని తెలిసాక భగవదర్పణ బుద్ధితో కర్మ చేయడం యజ్ఞం, ఆ చేసేవాడు కూడా ఈశ్వరుడే అది చెప్పడం అనమాట. అది క్రమంగా ఇటు తీసుకుపోతుంది, నిన్ను అద్వైత సిద్ధులకు తీసుకెళ్ళిపోతుంది. కనుక యజమాని శబ్దం అది క్షేత్రజ్ఞుడే, మనమందరం మనలోని ఉన్నాడు వాడు, కానీ యజమాని కావాలి వాడు. యజ్ఞము చేయువాడు యజ్ఞం. యజ్ఞం అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మయే యజ్ఞం. అంతేకాదు వేదము చెప్పిన అగ్నిహోత్రాది కర్మలు చేసే యజమాని కూడా భగవత్ స్వరూపంగానే భావించాలి. అందుకే అటువంటి యజ్ఞములు చేసిన వాళ్ళని మనం ప్రత్యేకమైన గౌరవంతో చూస్తాం. సోమయాజులు అంటాం, యాజ్ఞికులు అంటాం, గౌరవిస్తామా లేదా భూసురులు అంటాం. ఎందువల్ల అంత స్థానం వాళ్ళకు ఉన్నదనమాట. ఈ 8 మూర్తులుగా శివుణ్ణి స్తుతించాలి ప్రతివారు కూడా. ఎవరు? ఏదో బ్రహ్మ విద్య కావాల్సిన వాళ్ళండి, మేం కాదు కదా అందరూను. 8 అవసరం ఉన్నవాళ్ళు. ఎవరికి పంచభూతాలు అక్కర్లేదు, ఎవరికి సూర్యచంద్రులు అక్కర్లేదు. వీళ్ళు అనుకూలిస్తేనే మనకు క్షేమం. అంతేకాదు మనం ఎవరినైతే దగ్గర తెచ్చుకుంటామో వాళ్ళల్లోనే 8 ఉన్నాయి, వాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలి. కనుక సృష్టిలో ఉన్న 8 అనుకూలంగా ఉండాలని ప్రతివాడు పొద్దుట్లేచిన దగ్గర నుంచి యాతన పడుతూ ఉంటాడు. కానీ 8 అనుకూలంగా ఉండాలంటే తెలివైన ఉపాయం ఏంటంటే ఆ 8 స్వరూపములు శివుణ్ణి పూజిస్తే 8 అనుకూలంగా ఉంటాయి. ఇది ఒకటి తెలుసుకోవాల్సింది. అందుకే 8 స్వరూపములు ఇక్కడ చూపిస్తున్నారు. ఒక్కొక్కటి చిన్న చిన్న శ్లోకాలే రచించారు. ఇంత గొప్ప భావన చేయగల నప్పయ్య దీక్షితులు చిన్న చిన్న శ్లోకాలు ఎందుకు రచించారు అంటే మంత్రమయములు అంత విశేషములు. ముందుగా భూమి, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజమాని 8 ఒక్కొక్కటి. ధాత్రీ మనంతాం విపులాం స్థిరాం విశ్వంభరాం ధరాం గాం గోత్రాం అవనీం ఆజ్యాం మూర్తిం శంభోర్ భజామ్యహం. అందరికీ భూమి తెలుసు, కానీ భూమి శివుడని తెలియాలి. అది తెలిసి ఆరాధించాలి ఇప్పుడు చేయవలసింది. కనుక శివుని యొక్క మొదటి మూర్తి ఏదంటే భూమి. ఇది ఎవరికైతే తెలుస్తుందో వాడికి భూమి ఎందు రక్ష తప్పకుండా లభిస్తున్నది. ఎందుకంటే అది శివుడిని పట్టి శివప్పుడు శివుడు కాపాడ్డా, భూమికి ఉన్న పేర్లన్నీ ఇందులో చూపించారు. ధాత్రీ, ధరించి పోషించేది ధాత్రి. ఇది భూమి పరంగా, శివుని పరంగా రెండు అర్థాలు తీసుకోవాలి. కేవలం పంచభూత పరంగా కాకుండా శివుడు సృష్టి అంతటి ధరించి పోషిస్తున్నాడు. అనంతం, ఈ భూమి ఎంతుంది చెప్పగలమా? మన పరిభాషలో చూస్తే దీనికి అంతు లేదు, మన పరిభాషలో రిలేటివ్ టర్మ్ అంతే. అనంతం, ఇది భూమి పరంగా. శివపరంగా ఎలాగో అనంతుడే. విపులాం, విశాలమైనది. ఎంతమంది పుట్టి ఎన్నెన్ని ఆక్యుపైలు చేస్తున్నా చోటిస్తూనే ఉంది తల్లి. అందుకు విపులాం, విశాలమైనది. పరమేశ్వరుడు ఎంత విశాలమైన వాడు. స్థిరాం, స్థిరంగా ఉన్నది. అంతే కదా, అది సరదాగా మూవ్ అయిపోతుంటే మనకు కష్టం. తను కదులుతున్నట్టు కూడా తెలియకుండా స్థిరంగా ఉందండి భూదేవి. అందుకు స్థిరాం. శివపరంగా చూస్తాను ఎప్పుడు స్థిరుడే. ప్రతిదానికి రెండు అర్థాలు తీసుకోండి, భూమిపరంగా శివపరంగా రెండు, అప్పుడే శివస్థుతి అవుతుంది. విశ్వంభరాం, సమస్తమును భరించునది. విశ్వంభరాం అంటే ఇదే అర్థం. భూమికి పేరు విశ్వంభర. అన్నిటి భరిస్తుందా లేదా? అంతేకాదు అన్నిటి భరిస్తున్నాడా లేదా ఆయన? అందుకే ఆయనకిను ధరాం, భరించడమే కాదు ధరించుతున్నాడు. ధరించుట అంటే పోషించుట, నిలుపుట, కాపాడుట, ఇవన్నీ కూడా. అది అమ్మ చేస్తోంది, ఆయన చేస్తున్నాడు. గాం, గాం అంటే ఇక్కడ గోవు, గోరూపిణి అని అర్థం. అంటే ఎలాగైతే గోవు పాడి మొదలైనవన్నీ ఇస్తుందో ఆ విధంగా మనకు అన్ని ఇస్తుంది కదా, గోరూపిణి. భూమిని గోరూపంగానే ఆరాధించాలి. అలాగే ఈయన కూడా తన దగ్గర ఉన్నటువంటి సమస్తమైన సంపదల్ని మనం పిదికి ఇచ్చినట్లు ఇస్తున్నాడు కనుక గాం. గోత్రాం, భూమికి మరో పేరు గోత్రము. భూమికి పేరుంది గోత్రము అంటే రక్షించునది, ప్రాణములను రక్షించునది. గో అంటే ప్రాణములు, త్రా అంటే త్రాణము, రక్ష. ప్రాణములను రక్షించినది భూదేవి, మనల్ని రక్షిస్తుందని గోత్రం. ఇంతకు మించి రక్షస్థానం ఎక్కడైనా ఉందా అండి? ఇదే రక్షణ స్థానం. మేడ మీద ఉంటే భయపడచ్చు కానీ భూమి మీద ఉంటే భయపడక్కర్లే. అందు గోత్రాం అన్నారు. అంతేకాదు అవనీం, అవనము. అవనము అంటే కాపాడుట. అక్కడ ప్రత్యేకంగా ఆరాధించే వాళ్ళని కాపాడుట అవనం. అందుకు అవనీ. ఆద్యాం మూర్తిం, శివుని యొక్క ఆదిమూర్తి అయిన భూదేవికి నమస్కారము, లేదా భూరూపంలో ఉన్న శివునికి నమస్కారము. ఇది మనం మంత్రంలో చెప్పాలంటే సర్వాయ క్షితిమూర్తయే నమః ఒక్కొక్కటి. రెండవది జలం. అమృతం జీవనం వారి కమలం సర్వతోముఖం ద్వితీయమస్య రూపంచ భజేహం పరమేశితు. స్వామి యొక్క రెండో రూపాలు చూపిస్తున్నారు. ఇది అమృతము, జలం. జలానికి మరొక పేరు అమృతం. అంతే కదండి, నీరు దొరకకపోతే ఇంకా చెప్పగలం, అదే అమృతం నిజానికి. అంతేకాదు శివుడు అమృత స్వరూపుడు. జీవనం అందరికీ ప్రాణరూపము, జలానికే జీవనమని పేరు. ఇవి శాస్త్రం యందు నీటికున్న ప్రసిద్ధి నామాలు. ఎక్కడి నుంచో తెచ్చి అన్వయించక్కర్లే, కానీ శివపరంగా అన్వయించుకోవాలి మనం చేయవలసింది. సర్వ జగత్తుకి జీవనం అతడే, ప్రాణస్వరూపుడు. ఇక వారి, ఈ వారి అనేటువంటి శబ్దానికి కూడా వహించి మనల్ని నడిపేది అని అర్థం. అది ఈశ్వరపరంగా తెలుస్తున్నది. కమలం, కమలము అంటే ఇక్కడ మాలిన్యాన్ని పోగొట్టేది అనేటువంటిది ప్రధానమైన అర్థం. ఇది అటువంటి తత్వం జలానుకున్నది, అది భగవత్తత్వమే. సర్వతోముఖం, నీరు వేస్తే స్ప్రెడ్ అవుతుంది, నీటికి ఆ లక్షణం ఉంది. అన్ని వైపులా వెళ్ళగలదు, ఎటువైపైనా వెళ్ళగలదు నీరు. అందుకు సర్వతోముఖం, శివుడు సర్వతోముఖుడే. అందుకు ద్వితీయమస్య రూపంచ భజేహం పరమేశితు. ఇక తృతీయ రూపం. ఇక్కడ జలరూపం వచ్చినప్పుడు భవాయ జలమూర్తయే నమః. ఇదంతా కూడా మనం ఆరాధనా పద్ధతిలో చేసుకుంటున్నాం కనుక నేను శ్లోకము మంత్రము వెంటనే చెప్తూ ఉన్నాను. జ్వలనం పావకం దివ్యం సువర్ణం కాంచనం శుచిం తృతీయమూర్తిం తేజోహం కలయే పార్వతీపతే. జ్వలనం ప్రకాశించువాడు, పావకం పవిత్రము చేయువాడు. అగ్నికి పావకుడని పేరు, ఎందుకంటే దేన్నైనా పవిత్రం చేస్తుంది అగ్ని. అంతేగా దివ్యం, అది దివ్యమైనది. దివ్యం అంటే మానుషాతీతమైన ప్రకాశం కలిగి, సువర్ణం మంచి రంగు కలిగినది. కాంచనం ఇది కూడా ప్రకాశమానమైనది అని అర్థం. సువర్ణం కాంచనం అంటే మంచి రంగు కలిగిన, వెలుగు కలిగినది. శుచిం అగ్నికి శుచి అని పేరు. ఇవన్నీ శివపరంగా స్పష్టమైపోతున్నాయి కదా. ఆయన ప్రకాశ స్వరూపుడు, పవిత్రము చేయువాడు, బంగారు కాంతులతో మెరిసిపోతున్నాడు. ఎక్కడ బంగారు కాంతులతో ఉంటాడు? హిరణ్యవర్ణాయ హిరణ్య భాగవే హిరణ్య పతయ అంబికాపతయే పశుపతయే ఉమాపతయే ఉంది కదా, అదే అనమాట ఇక్కడ కాంచనచ్చవం అంటే. తృతీయమూర్తిని తేజోగం రుద్రాయ అగ్నిమూర్తయే నమ. ఇక తర్వాత భీమాయ ఆకాశమూర్తయే నమ. దానికి ముందు వాయుమూర్తి. సదాగతిం జగత్ప్రాణం మరుతం మారుతం సదా చతుర్థం తమ్ మూర్తి భేదం శంకరస్య భజామ్యహం. శివుని యొక్క నాలుగో మూర్తి నమస్కరిస్తున్నాను. అది సదాగతి, ఎప్పుడు ఆ లక్షణం గమనమే. ఈయన సదాగతి, సర్వవ్యాపకుడు, జగత్ ప్రాణం. మరుతం మారుతం సదా, మరుత్తులు అని అక్కడ మరుద్గర దేవతలు కథ మనకు పురాణములు చెప్పబడుతున్నాయి. వాయువులు మొత్తం సప్తవిధ లక్ష్యములతో 49 లక్ష్యములతో ఉంటుంది మరుత్తు యొక్క లక్ష్యం. అలాగే మనలో సప్తభూమికుల్లో సంచరించే ప్రాణస్వరూపము, అటువంటి రూపంతో ఉన్న శివుడు వాయుమూర్తి స్వామి యొక్క 4వ మూర్తి. ఇది ఉగ్రాయ వాయుమూర్తయే నమః. ఆ తర్వాత ఆకాశమూర్తి, ఆకాశం పుష్కరం నాకం అనంతం శబ్ద కారణం. ఈ పేర్లన్నీ ఆకాశం గురించి వేదం చెప్పినవి, అలాగే జలం గురించి వేదం చెప్పినవి, అన్వయాలు కాకుండా ఉన్నవే చూపిస్తున్నారు. ఆకాశం, ఆకాశం అనే మాటకి మిక్కిలి ప్రకాశించున్నది అని అర్థం. శూన్యమని కాదు, అసమంతాత్ కాశం ఆకాశం, సంపూర్ణముగా ప్రకాశించే లక్షణం కలిగింది ఆకాశం. ఏ వెలుగైనా అక్కడే రావాలి కదా. అది పుష్కరం, పుష్కరం అనే మాటకు రెండు అర్థాలు చెప్పించారు. వికసించినది ఆకాశం, విచ్చుకున్నట్టుగా ఉన్నది. ఒక పువ్వు విచ్చుకుంటే దానిలో ఉన్నవన్నీ తెలుస్తాయి, అలా ఆకాశం వికసనాత్మకంగా ఉంటే దాంట్లో ఉన్నవన్నీ వ్యక్తీకరించబడుతున్నాయి. అన్నీ దాచుకోవాలనే దాని ఓపెన్నెస్ ఉండాలి కదా, ఆ ఓపెన్నెస్ని పుష్కరం అంటారు. ఇది తెలుసుకోవాలి. అంతేకాదు ఆకాశం నుంచి ఆకాశం ఉత్పన్నమైన ప్రతి వాటికి పుష్టి అందుతుంది. అందుకే ఆకాశం అంటే శూన్యం కాదు, శక్తిమయం. ఆకాశంలో ఉన్న శక్తి ఒక్కొక్క ఎనర్జీ ఫార్మ్స్గా రకరకాలుగా వ్యక్తమవుతుంది, గ్రహాలుగా కానీ నక్షత్రాలుగా కానీ. నాకంటే మీరే చెప్పగలరు సైంటిఫిక్గా, అవునా లేదా? ఆకాశం అంతా శక్తిమయం, అందులో ఒక్కొక్క చోట ఒక ఎనర్జీ ఒక్కొక్క ఫార్ములో వస్తున్నది మనకి. కనుక ఆ రూపంగా ఎనర్జీ రావడానికి కారణమై పోషణ ఎవరిస్తున్నారు? పుష్కరం. పుష్ అంటే పోషణ, శక్తి ఇచ్చేదని. అంతేకాదు అనంతం శబ్దకారణం, అనంతమైనది శబ్దకారణం. ఆకాశం శబ్దగుణకం గనక శబ్దకారణం. ఇవన్నీ శివపరంగా స్పష్టంగా తెలుస్తున్నానే. చిదాకాశవాసి అయిన పరమేశ్వరుడు భీమాయ ఆకాశమూర్తయే నమః. పంచభూతాలైపోయాయి కదా. ప్రభాకరమినం హంసం లోకబంధుం తమోపహం త్రయీమూర్తిం మూర్తిభేదం షష్ఠం శంభోర్భజామ్యహం. శంభుని యొక్క 6వ మూర్తిని నేను నమస్కరిస్తున్నాను. ఈశానాయ సూర్యమూర్తయే నమః. ఇది ప్రభాకరం, ప్రభను కలిగించువాడు అంటే చైతన్యమునిచ్చువాడు శివపరంగా. ఇనం, ఇనం అంటే ప్రభువు, యునుడు అని పేరు. యునుడు అంటే ప్రభువు అని అర్థం. హంసం, హంస అనే శబ్దానికి గమనము చేయువాడు. హంస సుచిషద్వసురంతరిక్ష సద్ధోత వేదిషద్రోణసత్. సూర్యమంత్రం ఇది. హంస అంటే సూర్యుడుకున్న పేరు, ఇది గమనము చేయువాడు అని అర్థం హంసం అంటే. అంతేకాదు హంసరూపుడి ప్రతివారి హృదయంలో ఉండేటువంటి వాడు. శ్వాసరూపము పరమాత్మకు కూడా హంసరూపం ఉంది, కానీ శివపరమైన అర్థం. లోకబంధుం, సూర్యుడు జగద్బాంధవుడు. ప్రత్యేకంగా ఉదాహరణలు చెప్పక్కర్లే, అందరికీ అనుభవం. తమోపహం, తమో గుణాన్ని పోగొట్టువాడు, చీకటిని నశింపజేయవాడు. పరమేశ్వరుడు లోకబంధువు కాడా? ఆయనే తమో గుణాన్ని పోగొట్టే జ్ఞానస్వరూపుడు, అందుకే శివపరంగా కూడా ఉన్నది. త్రయీమూర్తిం, వేదస్వరూపుడు, త్రయీమూర్తయే అని ప్రసిద్ధి పేరున్న దానికి. వేదమయుడు సూర్యుడంటే, అందుకు వేదమయుడైన సూర్యభగవానుడు. ఇది స్వామి యొక్క 7వ మూర్తి. ఇప్పుడు 8వ మూర్తిలోకి వెళ్తున్నాం. 6వ మూర్తి అయింది, 7వ మూర్తిలోకి వెళ్తున్నాం. శుభ్రాంశుం, శుభ్రాంశం శుభ్రమైన కిరణములు గలవాడు, అంటే తెల్లని కిరణములు కలిగిన వాడు. సోమం రసస్వరూపుడు, అమృతకరం అమృతపు కిరణాలు. చంద్రమశం చంద్రశబ్దానికి ఆహ్లాద స్వరూపుడు. చది ఆహ్లాదే అనే ధాతువు నుంచి చంద్రశబ్దం ఉత్పన్నమైంది. ఆహ్లాద స్వరూపుడు, చంద్రుడిని ఎప్పుడు చూసినా ఆహ్లాదంగానే ఉంటుంది. నెలవంక మొదలుకున్న పూర్ణ చంద్రుడి వరకు ఎప్పుడూ హాయే. సూర్యభగవాన్ని ఇప్పుడు చూడండి మధ్యాహ్నం మేలో, ఈయన ఎప్పుడు బాగుంటాడు. చంద్రవత్ ప్రియదర్శన అని అంటారు. అందుకు చంద్రమశం ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉంటాడు. కానీ ఆయన పేరు చంద్రుడు సదా. కళానిధిం, కళలకు నిధి, షోడశ కళలు ఆయనలో ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ శివపరంగా స్పష్టంగా తెలుస్తుంది. శుభ్రమైన కాంతిపుంజము, సోముడు ఆయన కూడా, ఉమాసహితుడు, అమృతము కలిగించువాడు, మృత్యుంజయుడు. ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటాడు కనుక చంద్రమశం ఆయనకి సరిపోయింది ప్రతిది. అందుకే ప్రకృతిలో విషయముల పేర్లన్నీ ఈశ్వరునికి అన్వయింపబడుతున్నాయంటే అర్థం ఏమిటి? ఇది ఆలోచించండి. అందుకని ఒకప్పుడు వినాలండి అష్టమూర్తి అని తలలు వచ్చి కూర్చోవడం కాదు, వినాల్సింది ఇదే, బతుకిదే, ఇక్కడ గ్రహించాల్సింది. ఇక్కడ ఏంటి ప్రకృతిలో ఉన్న పదార్థములకు భగవన్ నామములు పెట్టడంలో అర్థం ఏంటో చూడండి. ఇక్కడ దీని విషయం ఏంటంటే ఈ ప్రకృతికి ఈశ్వరునికి భేదం లేదని చెప్పడం కోసమే వీటికి అవే పేర్లు పెట్టారు. ఇక్కడ చంద్ర సూర్యాదులకు అవే పేర్లు. కనుక వీటికి ఒకవైపు చూస్తూ ఉంటే మనకు కనబడుతున్న లక్షణం బట్టి ఆ పేరు అర్థం చెప్పచ్చు, దానికి ఈశ్వర పరంగా అర్థం చెప్పచ్చు. అంటే అర్థమేంటి? ఈశ్వరుడికి భిన్నముగా ఈ జగత్తు లేదు. ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్యాన్ జగత్. అందుకే తేనేశస్య విధేయత, ఈ జగత్తు ఈశ్వరమేమని నీ ఎరుకనికి ఎప్పుడు కలుగుతుంది? అష్టమూర్తి స్వరూపంగా భావిస్తేనే కానీ కలగదు. అందుకే జగత ఈశధీయుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజనమని రమణులు వారు ఉపదేశారంలో చెప్పిన దాని ఆంతర్యమిది. మొత్తానికి చంద్రస్వరూపం వచ్చినప్పటికల్లా మహాదేవాయ చంద్రమూర్తయే నమః, మహతే దేవాయ నమః అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆఖరికి యజ్ఞస్వరూపుడు వచ్చాడు. ఆహితాగ్నిం, ఈయన పెద్ద యాజ్ఞికుడు అండి, రచించిన వాడు. 104 యజ్ఞాలు చేశాడు, వైదిక యజ్ఞాలు. అహితాగ్ని అంటే నిత్యము అగ్ని ఆధానం చేసే వైదిక కర్మ చేసేవాడు అహితాగ్ని. యాగకారం, దేవతలను ఉద్దేశించి ద్రవ్య త్యాగం చేసేది యాగము అని, త్యాగమే యాగం. ఆ యాగం చేసేవాడు యజ్వానం, ఆ యజ్ఞం అంతటిని తన భుజస్కందములపై వేసి దానికి ప్రధానంగా ఉండేవాడు సోమయాజినం, సోమయాగం చేసినటువంటి వాడైన శివుని యొక్క 8వ మూర్తి. ఇది మనం పరిశీలిస్తే ఈ ప్రపంచాన్ని జ్ఞానరూపమనే అగ్నితో నిరంతరం యజ్ఞం చేస్తున్నాడు పరమాత్మ. అందుకే ఆయన పెద్ద యాజ్ఞికుడైనా, ఆయనకు నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ ఇలాగ మొత్తానికి యాజ్ఞికుడైన మూర్తిని చూపించారు. విశ్వమంతా ఈశ్వరమయం అంటూ ఎవడు తన కర్మలు ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తాడో వాడు కూడా ఈశ్వరుడికి అభిన్నుడే అనే భావం కూడా ఇద్దరు కనబడుతుంది. పశుపతయే యజమాన మూర్తయ్య నమః. మొత్తానికి 8 మూర్తులు, 8 నామములు మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ పంచాక్షరి కానీ ఇది కానీ చూస్తుంటే ఇవన్నీ నిత్యం చదువుకుంటే బాగుంటే బాగుంటుందని కొందరికి అనిపించవచ్చు, అందరికని నేను అన్ను కానీ. అలాగే నిన్న చెప్పిన త్రయోదశి ఇలా వినగానే చాలు, మేము అందరికి అందుబాటులోకి తెస్తాము అని ఒక పెద్ద ఆయన ఈరోజు మొత్తం యజ్ఞప్రసాదంగా చిట్ట చివరికి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుకని ఇవన్నీ వ్రాసినా వ్రాయకపోయినా శ్లోకాలు మాత్రం మీ చేతికి వస్తాయి అమ్మవారి దయ్యాడు తర్వాత. ఈ విధంగా అష్టమూర్తి స్తుతి చేసుకుని అటు తర్వాత ఒక అద్భుతమైన రూపాన్ని చూపిస్తున్నాడు. ఈ రూపం కూడా ధ్యానించవలసిన ఒక రూపం. ఎలా ఉన్నది అంటే సతతం శితచంద్ర మండలోపరి స్థిత పద్మాసన సంస్థితం విభుం. ఈయన ధ్యానం చేస్తుంటే కనిపించిన మూర్తులను వర్ణించారండి ఇక్కడ. కానీ మన ధ్యానంలో కనబడేది శాస్త్రసమ్మతమైతేనే వ్యక్తీకరించాలి. ఈయన ధ్యానంలో కనబడేది శాస్త్రసమ్మతం, శాస్త్రసమ్మతమైన ధ్యానంలో కనబడితే సత్యం అని అర్థం. ఇక్కడ ఒక్కొక్కప్పుడు మన శాస్త్రం చదవకపోయినా అనుభవం వస్తుంది, తర్వాత చూస్తే శాస్త్రంలో దాని రిఫరెన్స్ ఉంటుంది. మహాత్ములకు అలా జరుగుతుంది. ఈయన కనిపించింది ఏంటంటే చంద్రమండలం పైన పద్మాసనం మీద కూర్చున్నవాడు, చంద్రుల్లాంటి కాంతితో ఉన్నవాడు, చంద్రశేఖరుడైన వాడు కనబడ్డట. ఎవడైనా ఈ రూపం ఆయన ధ్యానించాడు. మనం తలంచుకుంటున్నాం కదా, తలంచుకుంటే దీనికి ఫలితం ఉందండి. సతతం శితచంద్ర మండలో పరిస్థిత పద్మాసన సంస్థితం విభుం ఘనమంజుల చంద్ర వర్ణకం విలసచంద్ర కళాధరం పరం. ఇక్కడ మొత్తం వరుసగా శ్లోకములు 3 కూడా ఈ చంద్రమండలంపై తెల్లని కవలంపై తెల్లని కాంతితో చంద్రలేఖ తెల్లనిది ధరించి చల్లగా ఉండేవాడు. ఇక్కడ చంద్రమండలం పై అన్నారు. చంద్రమండలం పైన అంటే సహస్రారంపై ఉన్న స్వామి సరిగ్గా అక్కడ ఉన్నవాడు అంటే ఈ స్థితిలో ఇక్కడున్నవాడిని అలా ధ్యానంగానే చెయ్యగలిగితే ఒక శాంతి మనకు లభిస్తుంది. ఆ శాంత స్వరూపాన్ని ఇక్కడ వర్ణి చూపిస్తున్నారు. ఆయన చేతుల్లో ఏం ధరించి కనబడ్డాడు చూడండి. యోగ ముద్రాక్ష మాలాది జ్యోతి తాధకరద్వయం విధృతామృత సవర్ణ కలశోర్ధ్వకరద్వయం. పై 2 చేతుల్లోని అమృత కలశాలు పట్టుకున్నట్ట, క్రింది 2 చేతులతో యోగముద్ర జపమాల పట్టుకున్నట్ట. ఏమిటి స్వరూపం, ఇంతవరకు ఎక్కడ వర్ణన కనబడదండి మనకి. పైన 2 చేతుల్లో బంగారు కలశాల్లో అమృతం పట్టుకున్నాడు, క్రింద 2 చేతుల్లో చిన్ముద్ర ఒకటి, ఇంకోవైపు అక్షమాల పట్టుకుని గోచరిస్తున్నట్ట. ఏమిటి ఇందులో ఉన్న రహస్యం అంటే ఇది జ్ఞాన అమృతమూర్తి. ఒకవైపు మృత్యుంజయ రూపం, మరొకవైపు దక్షిణామూర్తి స్వరూపం, రెండింటి యొక్క మేళనం. పైగా అమృత స్థానమైన సహస్రారంలో ఉన్నాడు గనక ఈయన అమృతేశ్వర స్వరూపం అంటారు. ఈయన అమృతేశ్వరుడు ఈయన పేరు. ఇది ధ్యానిస్తే చాలు మృత్యుబాధలు పోతాయి. అటువంటి దివ్యమూర్తిని దర్శనం పొంది మనకిస్తున్నాడు. ఇక ఈయనకి మళ్ళీ నేత్రములు జడలు అన్నీ ఉన్నాయి. సోమార్కాగ్ని విలోచనం ధృత జటాజూటం సదానందదం సన్నాగాంచిత యజ్ఞ సూత్రం. సర్పమే యజ్ఞసూత్రముగా ధరించి ఉన్నాడు. అధికం నాగేంద్ర భూషాధరం శ్రీమంతం భసితాంగరాగ సహితం శార్దూల చర్మాంబరం భక్తానుగ్రహ కారణం మనసితం శ్రీ రుద్రమీడే శివం. ఇంతవరకు అందమైనటువంటి ఆ చల్లని రూపాన్ని సహస్రారకమలలో ధ్యానించవలసిన అమృతేశ్వర స్వరూపం. అందులో జ్ఞానము అమృతము 2 చూపిస్తున్నాడు చూడండి. అమృతం ఆనందం, 2వది జ్ఞానం. జ్ఞానానంద స్వరూపమే అమృతేశ్వర స్వరూపం చూపిస్తున్నాడు. ఇప్పుడు మరొక అద్భుతమైన సాధనాపరమైన శ్లోకంలోకి వెళ్ళాం. ఇక్కడ తృతీయాధ్యాయంలో ఈయన చేసిందంతా చిత్రబంధ కవిత్వాలు చేస్తున్నాడు. ఇది చెప్పాలంటే ఇది ఎక్కువ టెక్నికల్గా ఉంటాయి కనుక ఎవరికి వాళ్ళు కవితారసాస్వాదన చేతనైన వాళ్ళు దగ్గర పెట్టుకు చూసుకోవాల్సింది. రకరకాల చిత్రబంధాలు చూపిస్తాడు. ఆశుకవిత్వం, చిత్రకవిత్వం, బంధకవిత్వం, ఇవన్నీ ఫీట్స్ విన్యాసాలు. అయితే ఉత్తమమైన రస లక్షణాన్ని ఒప్పుకునేటువంటి వాళ్ళు వీటిని రసపరంగా మహాకావ్యాల స్థానంలో పెట్టరు. దీన్ని ఇది వినోదానికి బాగుంటాయి విన్యాసాలు. కానీ మహానుభావుడు ఏం చేశారంటే వినోదాలు కూడా లౌకిక వినోదాలు చేయకుండా శివపరంగా తీసుకొచ్చి వీడికి పవిత్రమైన ఉదాత్త స్థాయిని ఇచ్చాడు మహానుభావుడు. అందుకే చదివితే ఈ చిత్ర కవిత్వంలో చూస్తే ఇంత అద్భుతాలు ఉంటాయా అనిపిస్తా అలాంటివి ఉంటాయి. అవన్నీ చెప్పుకోవడానికి నాకు అద్భుతమైన సమయం ఏం లేదు ఇక్కడ. అందుకు అందులో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ముఖ్యంగా 3 అధ్యాయాలను ఎక్కువ చూపిస్తాడు. కొన్ని కొన్ని రుచుకు చూపిస్తూ అందులో శివుణ్ణి చూడాలి మనం. కవితా చమత్కారాలతో పాటు శివుడు కావాలి మనకి. తారహార హీర సౌర నీర పూర సారభం భంగ సంగ తన్య మంగళ ప్రదం హృదం భుజే జతృగాతృ దాతృ తప్త మప్త వాగ దుర్లభం భంజనం పురాన్ను రంజనం నిరంజనం భజే. ఇందులో ఒక్కొక్క శబ్దం కూర్చడానికే ప్రాణాలు పోతాయండి, అంత కఠినమైనవి. అలాంటిది ఎలా పెట్టి నడిపి ఏ ధ్వనింపు చేస్తున్నాడో. విను ఓపికలు మనకు తక్కువ గాని మహాత్ముల తపశ్చరులు ఎంత గొప్పగా ఉన్నది. తారహార హీర సౌర నీర పూర సారభం, ఉట్టి పద చమత్కారం కాదు ఇందులో ఉన్నది, భావగాంభీర్యం. అందుకు తీసుకున్నాం ఇక్కడ. తారహారములు, తారహారములు నక్షత్రహారాలు, కానీ చక్కని ముత్యాల దండని తారహారం అని వ్యవహారం శాస్త్రంలో. అందుకే ముత్యాల దండ. హీరము అంటే వజ్రము. సౌరనీరము, సౌరనీరం అంటే దేవనది, ఏది గంగానది. వీటి యొక్క కాంతి యొక్క సారము అని శరీరంలో కనబడుతుందట. తెల్లని వాడని చెప్పడానికి 3 తీసుకున్నారు. ఒకటి ముత్యాల దండ. దండను ఎందుకు తీసుకున్నట్టు పొందిక ఉంది ఆ శరీరంలో, అందుకు దండను తీసుకున్నారండి. పొందికగా ఉన్న అవయవాలన్నీ కూడా ముత్యంలా ఉన్నా అంటే ముత్యం ప్రసన్నంగా ఉంటుంది. హీరం అంటే వజ్రం, వజ్రం లాంటి కాంతి ఉంది. ముత్యం లాంటి ప్రసన్నత, వజ్రం లాంటి కాంతి, గంగ లాంటి ఆర్ద్రత పవిత్రత. అందుకే సౌర నీర పూర సారభం 3 చూపించారు ఇక్కడ తెల్లదనాల్లో. అటువంటి రూపం ఉంది కదా. ఇలాంటి రూపం ఉన్నవాడిని హృదయంలో ధ్యానించితే హృదయం పూజ ఏం చేస్తాడో చూడండి. భంగ సంగతాన్య మంగళప్రదం, భంగ సంగత అన్య మంగళం. ఈయన ఎలాంటి మంగళములు ఇస్తాడంటే ఏ మంగళం పొందితే భంగం పొందుతామో అవి వదిలేసి మిగిలినవిస్తాడట. ఏం మాట చెప్పాడు. భంగ సంగత అన్య మంగళప్రదం. భంగ సంగత అంటే ఇవాళ శుభం అనిపించదు కానీ రేపు అశుభం అయిపోతుందేమో, ఇవాళ బాగుంటుంది రేపేమవుతుందో తెలియదు. కనుక సృష్టిలో భంగం కలిగే సుఖాలు కాకుండా ఎప్పుడూ భంగము చెందని సుఖాన్ని ఇస్తాడు హృదయంలో ధ్యానిస్తే. ఎప్పుడూ దెబ్బ తినని అఖండానందాన్ని ఇస్తాడు. అందుకని ఇవాళ ఇచ్చి మళ్ళీ రేపు ఏడిపించే వస్తువుని ఎవడిగినా ఆనంద ప్రదాత. అందుకే భంగ సంగత అన్య మంగళప్రదం హృదం పూజే. చెప్తూ ఉంటే బాగుందండి సాధనం, వింటే రాదు. సాధకుడు సరిగ్గా వినకపోతే విసుక్కుంటూ ఉంటాడు వాడు, వాడికి వాడు జన్మల్లో తరించలేడు. వాడు సాధన ఎలా చేయాలో చెప్తున్నాడు. జతృగాతృ దాతృ తప్త మప్త వాగ దుర్లభం. జతృగాతృ దాతృత ఆప్త, ఎవరైతే జతృగాతృ దాతృలో వాళ్లకు ఆప్తుట్టిన. చూడండి, జేతృ అంటే జేత గాత దాత, 3 లక్షణాలు ఉండాలి. ముందు జేత అంటే జయించే స్వభావం ఉన్నవాడిని వాళ్ళకి నాప్తుడు, జయించే స్వభావం ఉన్న వాళ్ళకు ఆప్తుడు. 2వది గాతలు, గానం చేసేవారు వారికి ఆప్తుడు. దాతలు ఇచ్చేవారు వాళ్ళకు ఆప్తుడు. జేత గాత దాత 3 చూపించారు. జయించేవారు అంటే ఇంద్రియములను నిగ్రహించేవారు. మొట్టమొదట పరమాత్మ మనకు ఆప్తుడు కావాలన్నా, పరమాత్మకు మనం ఆప్తుడు కావాలన్నా 3 లక్షణాలు ఉండాలి. ముందు ఇంద్రియ నిగ్రహం, 2వది గాత గానం చేయాలి, చక్కగా ప్రేమగా సంకీర్తన చేయాలి, 3వది దాతృత సమర్పణం చేయాలి. దానము లోకంలో ఇతరులకు చేసేది శివార్పణ బుద్ధితో చేస్తే దానం. అలాగే శివుడికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి, అది దానం అంటే. లోకంలో దానం శివార్పణ బుద్ధితో చేయాలి, నిన్ను నువ్వు అహంకారాన్ని విడిచిపెట్టి శివుడికి అర్పించుకోవాలి. కనుక ముందుండవలసింది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం వాడు పాట పాడినా కచేరీ చేస్తాడేమో కానీ అది గానం కాదు, అది భక్తి ఏదండి వాడికి లేదు. అందుకు ముందు ఇంద్రియ నిగ్రహం ఉండాలి. జేతృ గాతృ దాతృత, ఈ 3 ఉన్న వాళ్ళకు ఆప్తుడు ఆయన. నిజమే, కానీ ఆయన గురించి తెలుసుకోవాలంటే మనకి ఏవి ఆధారం అంటే శాస్త్రములు. అవి తెలిస్తే ఈయన సులభంగానే దొరుకుతాడట. అందుకు ఆప్తవాగ దుర్లభం, ఆప్తవాక్యములకు దుర్లభుడు కాడు అన్నారు ఇక్కడ. ఆప్తవాక్యాలు సాయంతోనే పొందవచ్చు. ఆప్తవాక్యం అంటే ఏమిటి? ఆప్తవాక్యం అంటే వేదాది శాస్త్రములు. వాటికొక్కటికే ఆప్తవాక్యం అని పేరు. సృష్టిలో ఆప్తవాక్యము అంటే వేదము, ఇది అర్థం. ఆప్తవాక్ అదుర్లభం అంటే ఆప్తవాక్యములకు దుర్లభుడు కాడు. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే మనకు ప్రమాణం ఏమిటి? శాస్త్రమే ప్రమాణం. అంతేగాని ఆయన లౌకిక వస్తువా, అనుభవంతో ఇంద్రియాలతో తెలుసుకోవడానికి లాభం లేదు. కానీ ఈశ్వరుడు ఉన్నాడని తెలుసుకోవడానికి కానీ ఈశ్వరుడు కోసం సాధన చేయాలన్నా మన ప్రమాణం ఏది? శాస్త్రమే. శాస్త్రం ఆప్తవాక్యం. శాస్త్రాన్ని ఎందుకు నమ్మాలంటే నీ క్షేమం కోరిన ఋషులు చెప్పారు కనుక ఇది ఆప్తవాక్యం అంతే. కనుక ఆప్తవాక్ అదుర్లభం, వేదాంతాది శాస్త్రములను అనుసరించి సాధన చేసే వారికి ఆయన సులభుడు, వాడికి దుర్లభుడు కాడు. కనుకనే ఇప్పుడు యొక్క వాక్యంలో ఈ శ్లోకం మొత్తం చూడండి. మొట్టమొదటేమో ఎలా ధ్యానించాలో చెప్పారు, ధ్యానిస్తే ఏమిస్తాడో చెప్పారు, అన్ని ఇచ్చే ఆ భగవంతుడిని ఏ విధంగా సాధన చేయాలో చెప్పారు. సాధన చేసేటప్పుడు ఇంద్ర నిగ్రహము, గానము, సమర్పణము, శాస్త్రవాక్యముల ప్రకారం జీవించడం, ఇది చేస్తే భంజనం పురాం నృరంజనం నిరంజనం భజే. భంజనం పురాం, త్రిపురాసురుల్ని సంహరించేవాడు, ఇది సిద్ధి. అంటే మన త్రిపుటిని ధ్యానము, ధ్యాత, ధ్యేయము మూడు విడివిడిగా ఉంటే త్రిపుటి ఏకత్వం కాదు, మూడు ఏకమైపోవడమే త్రిపురాసుర సంహారం. ఆ త్రిపుటి ఏకత్వం కలిగిస్తాడు, ఆ కలిగించి ఈ జీవుణ్ణి ఆనందమిస్తాడు గనక నృరంజనం. నృరంజనం, నృ అంటే నర, నరుణ్ణి రంజింపజేస్తాడు. అంటే ఈ సాధన చేసే జీవుడికి త్రిపుటి ఏకత్వం కలిగించి అభేదభావమైన మోక్షాన్ని ఇస్తాడు కనుక నృరంజనం. ఆ స్థితి నిరంజనం, అది చిట్ట చివరి స్థితి నిరంజనం, ఏ మాయాలేపము లేని స్థితి. అందుకే భంజనం పురా నృరంజనం నిరంజనం భజే. ఇలాంటి చమత్కారాలు ఎన్నో చేశారులేండి, పద చమత్కారాలతో పాటు బోధ. భజేహి వలయం లయం గతనయం నయం తమకలం కలంకరహితం హితం సుహసితం జితపురం హితం సుహసితం సితం జితపురం పురందరమతం మతం గజపరం. ముక్త పదగ్రస్తం, ఒక పదం విడిచిపెడతాడు అది పట్టుకుని ఇంకో దగ్గరికి వస్తాడు. భజేహి వలయం లయం గతనయం నయం తమకలం కలంకరహితం. అహివలయం అంటే సర్పాలను అలంకరించుకున్నవాడు, లయంగత నయం. నయం అంటే ఏంటి, ఇంకా నయం, నయం అంటే వ్యవహారం అని. లయంగత నయం, ఈ వ్యవహారం అంతా లయం చేసిన వాడు అన్నాడు ఇక్కడ. అంటే వ్యవహారాలకు అంటనివాడు. నయంతం అకలం అంటే ఈ సర్వజగత్తి నయంతం నడుపువాడు. అకలం ఆయన నిష్కలుడు, నిర్గుణుడు. కళంకరహితం, ఏ కళంకమూ లేనివాడు. హితం, హితం కలిగించిన స్వభావం. సుహసితం, చక్కగా నవ్వుతున్నాడు. సితం, తెల్లనివాడు. హితం సుహసితం సితం జితపురం, పురముల్ని జయించినవాడు. పురంధర మతం, ఇంద్రుడి చేత గౌరవింపబడేవాడు. మతం గజపరం, మతం గజం అంటే గజం, గజాసురుణ్ణి అనుగ్రహించినవాడు, ఇది అర్థం. ఈ విధంగా ఈ పదచమత్కారాలతో స్వామి గురించి చెప్పి, నా మనస్సు అనే పాత్రలో శివరూపమైన అమృతం నింపుకుని తాగుతున్నానంటున్నాడు తర్వాత అక్కడ. అది అమృతం అంట, అంటే శివరూపామృతాన్ని పానం చేస్తున్నాను. మనసి చషకతుల్యే స్థాపితం శుద్ధ శుద్ధే బహురుచి అమృతేన స్ఫరహరామలేన సదృశమసమదృష్టేర్ దేహమత్తాతి తృప్తి జయతి సమన భూయా మర్త్యవత్ సాధుమర్త్య. దేవతలు అమృతం తాగేట ఏం లాభం, అమరులని పేరుచ్చే ఎప్పుడు కూడా పోతారు. నేను తాగుతున్న అమృతం ఉందే, ఇది ఎప్పుడూ మళ్ళీ మరణము జన్మ లేకుండా చేసేది, దేవతల కంటే ఎక్కువైనటువంటి అమరత్వం ఇచ్చే అమృతం తాగుతున్నాను. ఈ అమృతం శుద్ధమైన మనోపాత్రలో తాగాలట. ఇంటికి పాలొస్తేనే పాత్ర కడిగి పట్టుకుంటామే, నీ చిత్తాన్ని శుద్ధం చేయి, అందులో పెట్టుకో. బహురుచి అమృతేనా, తేటగా ఉంది అమృతం, ఎందుకంటే తేట రంగుతో ఉన్నాడు కదా ఆయన. అది ఆ శివస్వరూపాన్ని దీనిలో తాగుతున్నాను, ఇది తాగడం వల్లనే అమరత్వం పొందుతున్నాను, అదే కర్ణామృతంలో చూపిస్తున్నాడు. ఇంకా ఆయన చూపించిన చమత్కారాలు చాలా చాలా ఉన్నాయి, మనం చివరికి వెళుతూ ఉన్నాం. ఒక చోట చెప్తారు స్వామి యొక్క ఆ కంఠవర్ణం గురించి అద్భుతంగా. ఒకసారి పార్వతీదేవిని మీ ఆయన పేరేమిటి అడిగింది చరికత్తి. కిం పచ్చిస్తవ నామేతి పృష్ఠా సక్షాగనందన హస్తేన స్తన కస్తూరి తస్యాలిప్తవతి గళే. భర్త పేరు చెప్పకూడదు అని సంప్రదాయం ఆ రోజుల్లో ఉండేది. అందుకు మీ ఆయన పేరేమిటి అంటే ఆవిడ చెప్పలేదుట. అయితే ఆవిడ కస్తూరి ఇవన్నీ అలదుకుంది వక్షస్థలం మీద, తన కస్తూరి తీసి ఆ చెరిగెత్తి కంఠానికి రాసి మా ఆయన పేరు ఇది అందట ఇక్కడ, అంటే నీలకంఠుడు అని చెప్పింది. ఇంకో అందం, నీలకంఠ నామం మీద చేసిన అందం ఉంది. నీలకంఠ స్మరణ చాలా గొప్పది కదా. నీలకంఠస్య సంలిప్త కంఠే గౌర్యా రహస్యలం కస్తూరి సమృత జ్ఞాత గంధత ప్రమదాదిభి. సాధారణంగా అలంకారం చేసుకొచ్చి సభలో కూర్చుంటే బాగుంటుంది, కానీ మావిడ అలంకారం చేసింది అని చెప్పుకుంటే బాగోదు. మావిడ ఇలా దువ్విందండి, మావిడ డ్రెస్ చేసిందని సభలో చెప్పుకుంటారు ఎవడైనా. ఈవిడ ఏం చేసిందంటేట, కస్తూరి కంఠానికి రాసిందిట. కస్తూరి నల్లగా ఉంటుంది, కస్తూరి కంఠానికి రాస్తే ఆ నలుపులు కలిసిపోయిందిట, రాసినట్టు తెలియలేదు కనుక ఎవరు పోల్చుకోలేని అలంకారం చేసిందిట ఆవిడ. కానీ ఆయన వచ్చి సభలో కూర్చుంటే అందరికి తెలిసిపోయిందిట వాళ్ళ ఆవిడ కస్తూరి రాసిందని, ఎందుకంటే వాసన అంత వ్యాపించిపోయిందిట మొత్తం కూడా అలాగా. అందుకు కస్తూరి నీలకంఠానికి అలంకరించకుంటే తెలియలేదు, కానీ వాసన వ్యాపించిపోయి అమ్మ చేసిందని తెలిసిపోయింది. దీని అర్థం ఏంటంటే శివుడు ఎంత కప్పిపుచ్చినా శివుడిలోంచి అమ్మ కనబడుతుంది, అమ్మతత్వం శివుడిలోంచి వ్యక్తమవుతుంది, ఇది గ్రహించవలసింది. ఇటువంటి భావాలు చేసి చేసి చివరికి ప్రస్తావన చేస్తూ ఒక స్వరూపాన్ని మాత్రం హృదయంలో నిలిపి పూర్తి చేశారు. ఇంత చెప్పి ఎవడిని చివరికి మిగిల్చాడో వాణ్ణి మనం చివరికి మిగిల్చుకుందాం. రజతార్క మణిష్ఫారాం ముక్తికి జపమాలికాం, మూడు చిన్న శ్లోకాలు కలిపి ఒక్కటే. రజతార్క మణిష్ఫారాం ముక్తికి జపమాలికాం దివ్యామృత భాండంచ చిన్ముద్రాం దదతంకరై భుజంగ విలసత్కక్షం చంద్రమఖండ మండితం త్రిలోచనం ఉమానాథం నాగాభరణ భూషితం ప్రసన్నవదనం శాంతం సర్వవిద్యానిధిం శురైః సంస్తుతం దక్షిణామూర్తిం సదాశివమహం భజే. ఇది చివరి శ్లోక శివకర్ణామృతానంతరికి. ఆయన పట్టుకున్నాడు ముత్యాలమాల, అది తేటగా మెరిసిపోతుంది. ముత్యాల జపమాల, స్ఫటిక రజత వర్ణం ముక్తికి మక్షమాల అమృత కలసహస్త, అది అనమాట ఆ స్వరూపం. అందుకే ముత్యాల మాల జపమాలగా పట్టుకున్నాడు, అక్షరమాలే అది. దివ్యామృత భాండంచ అమృత భాండం పట్టుకున్నాడు, చిన్ముద్ర ధరించి ఉన్నాడు, పుస్తకాన్ని ధరించి ఉన్నాడు, భుజంగ కక్షతో అంటే భుజంగమని సూత్రముగా ధరించి ఉన్నాడు, చంద్రమఖండ మండితం త్రిలోచనం ఉమానాథం నాగాభరణ భూషితం ప్రసన్నవదనం శాంతం సర్వ విద్యానిధి అనగానే ఈశాన సర్వవిద్యానాం, అలాంటి దక్షిణామూర్తి అయిన సదాశివుని నేను నమస్కరిస్తున్నాను అంటే శివకర్ణామూర్తిని ఎన్ని రూపాలు చూపించినా చివరికి మిగిలినటువంటి స్వరూపం మాత్రం దక్షిణామూర్తి స్వరూపం. చిట్ట చివరికి ఈ శివకర్ణామృత యొక్క ఫలస్థుతి చెప్తున్నారు. శ్రీకరీ పఠితామేషాం శివకర్ణామృత స్థుతి శివానందకరీ నిత్యం భూయాదాచంద్ర తారకం, ఇది అంటున్నారు. ఇది శ్రీకరమైన స్తోత్రం, ఇది శివకర్ణామృత స్తోత్రం, ఇది శివానందకరీ, ఇది శివానందమును ఇస్తుంది. శివానందం అంటే ఏం చెప్పుకున్నాం కదా, శివానందకరి అంటే ఈ స్తోత్రం చదివితే శివుడు ఆనందిస్తాడు, రెండవ భావం ఇది. కానీ శివుణ్ణి ఆనందింపజేసే దివ్యమైన శివకర్ణామృత స్తోత్రంలో మొత్తం ఎన్ని రూపాల్లో శివుడు రావాలో ఆయన వచ్చాడు, మనం పూర్తి చేసుకున్నాం.